Buongiorno. పూర్ణిమ ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. గురు పూర్ణిమ గురించి రమణ కేంద్రం ప్రెసిడెంట్ గారు పివిఎస్ఎన్ రాజు గారు కొంత వివరించారు. తర్వాత ఈ రోజున మాకు అందరూ దండలు వేశారు, పుష్పాలు ఇచ్చారు, గౌరవించారు, నమస్కారాలు పెట్టారు. అంటే ఆచార్యుని గురు పూర్ణిమ రోజున ఎవరు ఆచార్యుని వారు గౌరవం చేసుకుంటారు. అది మన భారతీయ సాంప్రదాయం. ఉపనిషత్తుల కాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం ఉంది. ఆచార్యుడు అనుచితంగా తన శిష్యుల్ని ప్రేమిస్తాడు. చదువు చెప్పటం, బోధించటం ఇవన్నీ అటించండి, అతని ప్రేమ ఆచార్యుడి ప్రేమ అపారం. ఒక ఉపనిషత్తులో మాట జ్ఞాపకం వస్తుంది నాకు. ఒక 10 మంది శిష్యులకి ఆచార్యుడు 5 సంవత్సరాలు బోధిస్తాడు. 5 సంవత్సరాలు కష్టపడి ఆచార్యుడు బోధిస్తాడు ఆత్మవిద్య గురించి. అంటే ఆచార్యుడికి ఎంత ప్రేమ ఉంటుందో శిష్యుల మీద చెప్పడం కోసం చెప్తున్నాను. 5 సంవత్సరాలు నా దగ్గర మీరు చదువు నేర్చుకున్నారు, నాతో పాటు మీరు కలిసిమెలిసి ఉన్నారు 5 సంవత్సరాలు గురుకులవాసం. ఆ గురుకులవాసం అంటే రాత్రి పగలు ఆచార్యుడు కూడానే ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మన కాలేజీ స్కూలు ఇటువంటి చదువులు కాదు. అంటే వాళ్ళ శిష్యుల యొక్క ప్రవర్తన క్రమశిక్షణ అది కూడా చూసుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు ఇప్పుడు స్కూల్ విద్యది అది గురుకులవాసం. అంటే ఒక చదువు తప్పించి మిగతా కోణాలు కూడా ఎలా వికసిస్తున్నాయి అన్నదడిలో శిష్యులు కానీ చూసుకుంటాడు. అంటే వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది చరించవలసి ఉంది కాబట్టి ఆచార్యుడు చాలా మెరుకుగా ఉంటాడు. నాకు ఈ మాట ఎందుకు గుర్తుకొస్తుందంటే ఉపనిషత్తులో వాడు ఆత్మీయుడి గురించి 5 సంవత్సరాలు బోధించి 5 సంవత్సరాలు నాతో పాటు మీరు కలిసిమెలిసి ఉన్నారు. ఒకవేళ ఈ 5 సంవత్సరాలలో నాలో మీకు ఏదైనా దోషాలు కనిపిస్తే ఆ దోషాలకి మీరు దూరంగా ఉండండి. వాడు ఆచార్యుడి ప్రేమ చూడండి. అయితే 5 సంవత్సరాలు బోధించారు మీకు, నాతో మీరు కలిసిమెలిసి ఉన్నారు, నాలో మీకు ఎక్కడైనా ఒక దోషం కనిపిస్తే మటుకి ఆ దోషానికి మీరు దూరంగా ఉండండి అని శిష్యునికి బోధించాడు. ఇంచేత వాడు భవిష్యత్తుని కోరి, అంటే వాడి ఉద్యోగమైన భవిష్యత్తుని ఆకాంక్షించి, కేవలం అవుట్ ఆఫ్ లవ్ వాళ్ళని ప్రేమించి, కేవలం విద్యావంతుని చేయటమే కాదు ఇంకా బలవంతుని చేయాలి. వాళ్ళని భౌతికంగానే ఆధ్యాత్మికంగా కూడా బలవంతుని చేయాలి శిష్యులను వాళ్ళు. అంటే ఆచార్యుడు ఏమని చెప్తాడంటే, శిష్యుడికి ఏమని చెప్తాడంటే ఆచార్యుడు, మనకి అమనస్క స్థితి అసంకల్ప స్థితి వచ్చే వరకు ఆత్మానుభవం కలగదు. అసంకల్ప స్థితికి వచ్చినప్పుడే, అమనస్క స్థితి వచ్చినప్పుడే హృదయం యొక్క లోయలోకి దింటుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడికి ఆ భ్రమ పరబ్రహ్మం దగ్గరికి అసంకల్ప స్థితి కలిగినప్పుడే మనకు నూచూపు కలుగుతుంది. అప్పుడు మనం బ్రహ్మానుభవం ఆ బ్రాహ్మణ స్థితి కలుగుతుంది మనకు. అప్పుడు భౌతికంగా ఆధ్యాత్మికంగా వాళ్ళ అభివృద్ధి కాంక్ష ఆచార్యునికి పూర్వం ఎంత ఉండదో చెప్తే గురు పూర్ణం సందర్భంగా గుర్తుకొచ్చి చెప్తున్నాను. వాళ్ళు శిష్యుల కోసం ఏడుస్తారు. వాళ్ళు ఆచార్య భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మన కోసం మనం ఏడిస్తే రోగులు అవుతాం, పరమేశ్వరుడు కోసం ఏడిస్తే, దేశం కోసం ఏడిస్తే, సమాజం కోసం ఏడిస్తే యోగులు అవుతాం. సమాజం కోసం కనుక మాకు దుఃఖం వస్తే అలా భక్తులకు కూడా అంత దేశభక్తి ఉంటాం కానీ మీరు అడగవచ్చు. భారతదేశం కోసం కబీర్ ఏడ్చిన రోజులు ఉన్నాయి, కబీర్ దాస్. ఆధ్యాత్మికంగా మనం చిన్నపిల్లలం కాబట్టి ఇది భౌతికమని, ఇది ఆధ్యాత్మికమని అనిపిస్తుంది. భౌతికమైనది కూడా మనం ఆధ్యాత్మిక దృష్టితోడు చేస్తే, ప్రేమతో చేస్తే, దైవ దృష్టితోడు చేస్తే ఆ భౌతికం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. మనస్సు ఉన్నప్పుడు మార్గం ఉంటుంది. మనసు ఉన్న వాడికి మార్గం ఏం తెలుస్తుంది? మనసు ఉంటే మార్గం కనిపిస్తుంది. అసలు మోక్షత్వం ఉంటే, అలా మోక్షాన్ని సంపాదించాలి, జిజ్ఞాస జ్ఞానం పొందాలి, ఆత్మానుభవం పొందాలి, శరీరం మరణానికి గురి అవ్వకముందు అమృతత్వం పొందాలి, అమృతానుభవం పొందాలి. అద్వైతం బోధించడానికి సంబంధించిన విషయం కాదు, అనుభవానికి వచ్చే విషయం. మనం కూడా బుద్ధిరంతర వాళ్ళు అవ్వచ్చు. బుద్ధిరంతర ఒక వ్యక్తి కాదు, ఒక పదవి. బుద్ధుడంటే ఒక బుద్ధత్వం అంటే ఒక వ్యక్తి కాదు, ఒక పదవి, ఒక నిర్వాణ స్థితి. ఆ నిర్వాణ స్థితి పొందినవాడు ఎవడైనా బుద్ధుడు. అయితే ఎవడవుతాడు బుద్ధుడు? మనం బోధించింది, మనం శ్రవణం చేసింది, మనం ఆచరించగలిగింది, ఆచరించగలిగినంత ఆచరిస్తంటే మనం బుద్ధుడవుతాం. ఇక్కడ ఆచార్యుడి కోరిక ఏంటంటే, అతి బలిష్ఠులుగా ఉండాలి. అంటే కన్న బలం కాదు. ఇప్పుడు శారీరక బలం, మానసిక బలం, నైతిక బలం, మనం బలవంతులు ఎవడని చెప్తాడంటే ఆచార్యుడు. ఇప్పుడు మనకి ఎప్పుడూ చిరాకులు వస్తూ ఉంటాయి, పరాకులు వస్తూ ఉంటాయి, ఉద్రేకాలు వస్తూ ఉంటాయి. ఇంటికాడు అరుచుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా కోపాలు వచ్చినప్పుడు ఇంటికాడు కూడా అరుచుకుంటూ ఉంటాం, కేకలు పెట్టుకుంటూ ఉంటాం, బొబ్బలు పెట్టుకుంటూ ఉంటాం. ఇంటికాడు కూడా చిరాకులు వస్తాయి. అంటే ఎన్ని చిరాకులు వచ్చినా, ఎన్ని ఉద్రేకాలు వచ్చినా, ఎన్ని పరాకులు వచ్చినా, ఎన్ని ఆవేశం, మనసు ఎక్కువైన ఆవేశానికి గురైనా, నీ ఆలోచనలో కానీ, నీ మాటలో కానీ, నీ తలంపులో కానీ, నీ ప్రవర్తనలో కానీ దాడి తప్పకుండా ఉంటే నువ్వు బలవంతులు అవుతావు అయ్యా అని ఉపనిషత్తులు ఆచార్యుడు చెప్తాడు. తరచు మనిషి అయిన తర్వాత ఎప్పుడైనా ఉద్రేకపడుతూ ఉంటాడు, ఎప్పుడైనా కోపగించు ఉంటూ ఉంటాడు, ఏదో చిరాకులు వస్తూ ఉంటాయి. సమాజ పరంగా రానివ్వండి, లేదా ప్రకృతి పరంగా రానివ్వండి, కుటుంబం పరంగా రానివ్వండి, అయినప్పటికీ నువ్వు గాడి తప్పకూడదు. నీ ఆలోచనలో, మాటలో, చేతలో నీకు ఉద్రేకం వచ్చినప్పుడు కూడా గాడి తప్పకుండా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. వాడు బలవంతుడంటే శారీరకంగా కేవలం బలవంతుడు వాడు కాదు, వాడు నిజంగా బలవంతుడు. వాడి వల్ల సమాజానికి మేలు జరుగుతుందని వ్యాస పూర్ణిమని మనం గురు పూర్ణిమగా గౌరవించుకుంటున్నాం. ఎవరి గురువు వారు సంవత్సరానికి ఒక రోజుని అంకితం చేస్తున్నారు, డెడికేట్ చేస్తున్నారు. ఆ రోజు గురువు నిమిత్తం వారు గురువు నామ గురువుని స్మరించటం, ఆ గురువు పట్ల వారికి ఉన్నటువంటి కృతజ్ఞతాభావన వ్యక్తపరచటం గురు పూర్ణిమ రోజున జరుగుతుంది. వ్యాసుడు కూడా నారాయణుడే, మహావిష్ణువే, కానీ ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయి, ఇంకా రెండు చేతులు ఉన్నాయి, చేతులు తేడా కానీ నేను నారాయణుడే అంటారు. వ్యాసుడు కూడా వాడు నారాయణుడే, చేతులు మటుకు రెండే ఉన్నాయి, విష్ణువుకి నాలుగు చేతులు ఉంటే నీకు రెండు చేతులు ఉన్నాయి, చేతులు తేడా కానీ నేను నారాయణుడేనే. ఎందుకంటే అపారమైనటువంటి జ్ఞానం. పీఎస్ఎంబాజీ గారు చెప్పినట్టు వేద వేదని తెలిశాడు. ఆ వేదాల్లో ఉన్నది మనకు అర్థమవుతుందో అర్థమవుదని ఇతిహాసాలు రాసి, భారతం రాసి, మళ్ళీ పురాణాలు రాసి, ఉపపురాణాలు రాసి, మళ్ళీ నారాయణ స్మరణ చేయటం కోసం భక్తి శాస్త్రం మహాభాగవతం చుట్టూ ఎంతో వాంగ్మయాన్ని వ్యాసుడు మనకి ప్రసాదించాడు. అయితే ఆయన రోజుని, ఆయన శరీరం ధరించినటువంటి రోజుని మనకు గురు పూర్ణిమగా మన పెద్దలు ఒక ఏర్పాటు చేశారు. అంటే ఈ రోజుని ఎవరో గురువును వారిని గౌరవించుకోమని చెప్పటం కోసం. సరే, మాకు సంబంధించినంత వరకు చెప్పేసి పూసంగ్రాజీ గారు, వారి కుటుంబ సభ్యులు ఎంతో భక్తితోటి, నమ్రతతోటి, వినయంతో వారు ఇక్కడ పూజలు చేశారు. ఎంతో అర్పణ సమర్పణ భావనతోటి, భక్తి భావనతో వాళ్ళ కళ్ళల్లో భక్తి మెరిసింది చేశారు. మీరు కూడా పొద్దున ఉదయాన్నించి దండలు వేస్తున్నారు, పుష్పాలు ఇస్తున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు, గౌరవిస్తున్నారు, బిస్కెట్లు తెచ్చారు, రొట్టెలు తెచ్చారు, స్వీట్లు తెచ్చారు, రకరకాల వస్తువులన్నీ తెచ్చారు. ఇవన్నీ ఈ నమస్కారాలు మీరు పెట్టినటువంటి నమస్కారాలన్నీ కూడా నాకు కనుక దేహాభిమానం ఉంటే, దేహబుద్ధి ఉంటే నాకే వస్తాయి. தேகாபிமானம் அதையும் வாடிப்போக்க நமஸ்காரம் ஒன்று பிடித்தது நாராயண கிடக்கிறது. அதாவது பிரியசன சாமி கார் இக்கட చేసిన పూజ నాన్నగారికి చేశాం అని అనుకోవచ్చు. కానీ ఈ పూజ నారాయణుడి కమ్మస్తుంది, మహావిష్ణువు కమ్మస్తుంది. మహావిష్ణువు కమ్మటమే కాదు, వారికి బంగారు బాట ఏర్పడుతుంది. అంటే దేహాభిమానం లేని వాడికి, దేహ పూజ లేని వాడికి ఎవరికైనా నమస్కరిస్తే మనం వాడు కృష్ణార్పణం అని వాడు అనక్కర్లేదు, గురువు అనక్కర్లేదు, అది కృష్ణుడికే నమస్కారం. అది ఎక్కడ మరలా రాజ్యాంగం, రాజ్యాంగం అంటే మన భారతదేశ రాజ్యాంగం అనుకోకండి, అది భగవంతుడి రాజ్యాంగం, భగవద్గీతలో చెప్పబడినటువంటి రాజ్యాంగం, డివైన్ కాన్స్టిట్యూషన్. అదే ఈవేళ మీరు మాకు వేసిన దండలు ఇవన్నీ కూడా ఈశ్వరుడి ఒళ్ళునే పడతాయి, ఈశ్వరుడి మెడలోనే పడతాయి. మీరు మొదట్లో మొక్కకు మొదట్లో నీళ్ళు ఇస్తే ఆకులకి రొబ్బడికి అన్నిటికి వెళతాయి. మీరు వెళ్ళమని చెప్పక్కర్లేదా, నీళ్ళు ఆకులకి వెళ్ళిపోతాయి, రొబ్బలకి వెళ్ళిపోతాయి, అన్నిటికి వెళ్ళిపోతాయి. అలాగే దేహబుద్ధి లేని వాడికి, దేహాభిమానం లేని వాడికి మీరు ఏదైనా నమస్కరిస్తే మొక్కకు మొదట్లో నీళ్లు పోసినట్టు అది అంతగా చెట్టు అంతా వ్యాపించిపోతుంది, అనేది చెట్టు అంతా వ్యాపించిపోతుంది. అదే మీరు నాన్నగారిని గౌరవించాను అని మీరు అనుకుంటున్నప్పటికీ మీరు చేసిన గౌరవాలు, మీరు ఇచ్చిన మర్యాదలు ఇవన్నీ నారాయణుడికి అందుతాయి. నారాయణుడికి అందాలని మేము అనుకోక్కర్లేదు, నారాయణుడికే అందుతాయి, సహజంగా నారాయణుడికి అందుతాయి. దేహబుద్ధి లేనప్పుడు, దేహాభిమానం లేనప్పుడు నారాయణుడే చైతన్యం, ఆయనే చైతన్యం, ఉన్నది ఆయనే, ఉన్నది ఆయనే. మనకి అహంకారం ఉంది కాబట్టి, ఎంతో ఎంత అహంకారం ఉంది కాబట్టి అనేకంగా మనకు కనిపిస్తుంది. ఉన్నది ఆయన, ఉన్నది నారాయణుడే. పైన నారాయణుడు, కింద నారాయణుడు, కుడి వైపు నారాయణ, ఎడం వైపు నారాయణ, అంత ఎటు చూసిన నారాయణ. అంటే మనకి అహంకారం అనేది వస్తువు అనుభవంలోకి రావటం లేదు, ఆ చైతన్యం మనకి అనుభవంలోకి రావటం లేదు. నారాయణుడు లేదనుకోకండి, మనకు గోచరించడం లేదు కాబట్టి లేదనుకుంటున్నాం. ఇదంతా మన దురదృష్టం, మనకు పుణ్యబలం లేదు. ఎక్కడో భక్తి జ్ఞానం ఆ విషయాలు అటించండి, మనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా మనం చెలిమిచేట్లుగా జీవిస్తే మన బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే మనం దుఃఖానికి దూరంగా ఉండొచ్చు. ఎప్పుడో భక్తి జ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మానందం బ్రాహ్మణస్థితి పరమసత్యం ఆ ఫైనల్ ట్రూత్ అమృతానుభవం అద్వైతానుభవం అవన్నీ అటించండి. కొంచెం మనం వివేకాన్ని పెంచుకుంటే, కొంచెం చెరిమిని పెంచుకుంటే దైనందిన జీవితంలో మనకు ఏదైనా కష్టాలు వస్తున్నప్పటికీ, ఇబ్బందులు వస్తున్నప్పటికీ మన సంతోషానికి భంగం లేకుండా మనం జీవించవచ్చు. కేవలం ఇంటెలిజెన్స్ని వివేకాన్ని పోషించుకోవటం వారు ఆచార్యుడు ముందు ఇచ్చే వివేకం ఆ నేత్రాన్ని ఇస్తాడు, జ్ఞాన నేత్రాన్ని ఇస్తాడు వాడు ఆచార్యుడు. మనకు రెండు నేత్రాలు ఉన్నాయి, ఈ నేత్రాలు భౌతిక వస్తువులు చూడటానికే పనికి వస్తాయి. లోపల ఈశ్వరుడు ఉన్నాడు కానీ మనకు కనిపించడం లేదు, ఉన్నాడు అగోచరంగా ఉన్నాడు. అగోచరంగా ఉన్న వస్తువు నా పరమాత్మను, హృదయంలో ఉన్న పరమాత్మను చూడటానికి గురువు జ్ఞాన నేత్రాన్ని ఇస్తాడు. అది గురువుకి సాక్ష్యం. ఆ జ్ఞాననాత్రం ఇవ్వడం ద్వారా హృదయంలో ఉన్న వస్తువు వాడికి అమృతానుభవం, అమృతానుభవం. వాడి చేతిలో ఉన్న వస్తువు వాడికి ఎంత స్పష్టంగా గోచరిస్తుందో దాని హృదయంలో ఉన్న వస్తువు కూడా అంత చక్కగా అనుభవంలోకి వచ్చేలాగా చేస్తాడు, స్పష్టత తీసుకొస్తాడు. కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ. ఎంత మన చేతిలో ఉన్న వస్తువుని మనం ఎంత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉందో ఆచార్యుడు ఆ శిష్యుడు హృదయంలో ఉన్న ఆ తత్వాన్ని, ఆ సద్వస్తువుని, ఆ సత్యవస్తువుని కానీ వాడికి ఆ శిష్యుడికి వాడికి గోచరమైన ఒకటి వాడిని విడిచిపెట్టడం వాడు ఆచార్యుడు. అదే రమణ మహర్షి గారి భాషలో చెప్పాలంటే పూజ నోట్లో పడడం మాంసపు మొక్క. అంటే ఆచార్యుడు పది ఒకే విషయాన్ని నలుగురు ఆచార్యులు నాలుగు రకాలుగా చెప్తారు వాడు. అంటే ఒకే సబ్జెక్ట్ని చెప్పేటప్పుడు నలుగురు ఆచార్యులు ఒకే రకంగా చెప్పరు వాళ్ళు. వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, వాళ్ళకున్న బ్రాటప్పని బట్టి, వాళ్ళు చదువుకున్న విద్యను బట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పింది కూడా హృదయంలో ఉన్న సద్వస్తువుకే సబ్జెక్ట్ ముడిపెట్టి చెప్తారు. కానీ ఆ టీచింగ్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ వస్తువు ఒకటి, పరమార్థం ఒకటి. అంచేత ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే అహంకారం ఉండటం వల్ల ఆచార్యుల యొక్క విలువ, ఈశ్వరుడు యొక్క విలువ తెలియటండి. భక్తుల విలువ కూడా మనకు తెలియటండి, భక్తులైన శ్రేష్ఠత కూడా మనకు తెలియటండి. భాగవతంలో ఎరన్న కేశిపుడికి ప్రహ్లాదుడికి తేల్చి ఉడితే ప్రహ్లాదు భక్తుడు, ఎరన్న కేశిపుడు అహంకారం. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడని అడిగేవాడు రోజు ప్రహ్లాద్ అనేవాడు. వీడి సమాధానం ఏంటంటే దేవుడు ఎక్కడ లేడు, దేవుడు ఎక్కడ లేడు, ఎక్కడ లేడని వీడు బోల వినది, వాడు బోల ఆడిది. ప్రహ్లాదు ఘట్టం ఇదే. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించేవాడు. చాలా బాధలు గురి చేసినప్పటికీ వాడిని చంపలేము నిర్ధారణకు వచ్చాక అప్పుడు కొంచెం చల్లబడ్డాడు. చాలా ప్రయోగాలు చేశాము ఇతన్న చంపటానికి, ప్రహ్లాదన్న చంపటానికి. వీడు చావలేదు, వేరే విశేషం ఉంది, నేను మర్యాదగా మాట్లాడి బాగుపరుచుకుందాము. ఇప్పుడు దగ్గరికి తీసుకొచ్చి, అబ్బాయి ఏమిటి నువ్వు, దేవుడు ఏంటో, నారాయణుడు అంటావు, విష్ణు అంటావు, ఎక్కడ ఉన్నాడు దేవుడు, విష్ణువు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. అతను వాతమును అంగీకరించలేక చాలా ప్రయత్నాలు చేశాడు హత్య చేయటానికి, చంపటానికి. తను వాటమును అంగీకరించలేక మళ్ళీ మొదలుకొచ్చి దేవుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా, ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదు ఎక్కడ లేడు ఎక్కడ లేడు ఎక్కడ లేడని ఆయన అంటాడు. ఎక్కడ ఉన్నాడని ప్రశ్న ఎవరిది, హిరణ్యకేశపుడిది. ఎక్కడ లేడు ఎక్కడ లేడని ప్రహ్లాదు అంటాడు. అప్పుడు ఆ పక్కన స్తంభం ఉంటే ఇక్కడ ఉన్నాడని ఆ స్తంభాన్ని తన్నుతాడు, దగ్గర ఉన్న స్తంభం. అక్కడ నుంచి నరసింహస్వామి గురించి వస్తాడు. అంటే ఆ స్తంభంలో ఉన్నాడు, ఇంకెక్కడా లేడని కాదు, అన్ని చోట్ల ఉన్నాడు, ఆ స్తంభంలో కూడా ఉన్నాడు. ఆ స్తంభాన్ని తన్నుతాడు, ఆ స్తంభంలో ఉన్నాడని కాదు. అంటే అన్ని చోట్ల ఎక్కడ లేడు అని ప్రహ్లాదుడు చెప్పిన మాటని, ప్రహ్లాదుడు అన్న మాటని, భక్తులు చెప్పిన మాటని గౌరవించడం కోసం ఏ స్తంభాన్ని అయితే హిరణ్యకేశపుడు తన్నాడో ఆ స్తంభంలోంచి నరసింహస్వామి వస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రహ్లాదుడి మాటను పోషించడం కోసం, భక్తుడి మాటను పోషించుకోవడం కోసం కొంతమంది భగవంతుని పేరు ఎత్తకపోయినా భక్తుడికి సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది భక్తుడికి చాలా సేవ చేస్తారు. ఈ భక్తుడికి చేసే సేవ కూడా భగవంతుడికి అలంకరించబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి ఈ అలంకారం అంతా కూడా మీరు భక్తులకి కనుక ప్రేమగా మాట్లాడితే, భక్తులకి కనుక సేవ చేస్తే, భక్తులందరూ ఎక్కడ ఉంటారు, భగవంతుల్లో ఉంటారు. అంటే భగవంతుడు అలంకరించబడతాడు. భక్తులకి మనం చేసే సేవ వల్ల ఎవరు అలంకరించి, భక్తులు అలంకరించబడుతున్నారో మనం అనుకుంటాం, కానీ భగవంతుడు అలంకరించబడతాడు. అంటే అహంకారికి మనం గౌరవం చేస్తే అహంకారమే అలంకరించబడుతుంది. అహంకారం లేని వాడికి మనం చేసిన గౌరవం ఈశ్వరుడికి అలంకారం, ఈశ్వరుని ముస్తాబు చేసినట్టు అవుతుంది మనం. అంచేత మనం ఏం చేయాలంటే, ముందు భగవంతుడి పట్ల సజీవమైన, ప్రహ్లాదుడికి ఎంత విశ్వాసం ఉందో ఈశ్వరుడి పట్ల, నారాయణుడి పట్ల మనం కూడా అంత సజీవమైన విశ్వాసం మాట. శరీరంలో ఏదైనా జబ్బు ఉంటే మనకు ఎలా తెలుస్తూ ఉంటుందో, శరీరంలో రోగం, మన మనసులో ఏ బలహీనతలు ఉన్నాయో ఈశ్వరాన్ని పొందడం కోసం ఏ బలహీనత అడ్డొస్తుంది, ఏ అడ్డొస్తుంది, మనసులో ఏ లోపం మనకు అడ్డొస్తుందో మనకి తెలుస్తూ ఉంటుంది. సాధన చేసేవాడికి, సాధన చేసేవాడికి దీని వాడికి ఎలా రోజు తెలిసింది, గట్టి మీద కూర్చున్న వాడికి లోతు ఏం తెలుస్తుంది, ఆ సాధన చేసేవాడికి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఏం చేయాలంటే, మనకి ఏవైతే ఆటంకాలు లోపల ఉన్నాయని మనకు తెలుస్తుందో ఆటంకాన్ని అంటే సాధనలో సిద్ధిని పొందటానికి, ఈశ్వర సాక్షాత్కారం పొందటానికి ఏ విషయాలు అయితే మనకు అడ్డొస్తున్నాయని మనకు తెలుస్తుందో ఆ బలహీనతను తొలగించటానికి, తొలగించమని మనం ఏం చేయాలంటే, ఇక వారితోటి వీరితోటి చెప్పుకోవటం మానేసి ఈశ్వరుని ప్రార్థించాలి, గురువుని ప్రార్థించాలి, ఆ బలహీనతల్లోంచి బయటికి విడిపించమని. ఈ జీవకోడితో చెప్పుకోవడం వల్ల ప్రయత్నం ఏం లేదు, చివరికి మన ఆ బలహీనత మనలో తీరేరు కదా, యాగి చేస్తారు. మనం ఎప్పుడు కూడా సహృదయం ఉన్నవాడితోటే మాట్లాడాలి. మన కష్టాలు కూడా సహృదయం లేని వాడితో చెప్పకూడదు, సద్బుద్ధి లేని వాడితో చెప్పకూడదు. చెప్పుకుంటే ఈశ్వరుతో చెప్పుకోవాలి, లేకపోతే గురువుతో చెప్పుకోవాలి, లేకపోతే సహృదయం వాడితోటి, సద్బుద్ధి వాడితోటి. కొంతమంది ఎదుటి వాళ్ళ కష్టం తన కష్టంతో సమానంగా చూస్తారు, కొంతమంది ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని, ఎదుటి వాళ్ళ దుఃఖమే వీళ్ళకి సొంత దుఃఖం ఉండదు, సొంత సంతోషం ఉండదు. కొంతమందికి ఎదుటి వాళ్ళ దుఃఖమే వాళ్ళ దుఃఖం, ఎదుటి వాళ్ళ సంతోషమే వాళ్ళ సంతోషం. అటువంటి వాళ్ళకి మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమవుతుందంటే, మనకు దుఃఖం ఉంటే వారందరూ వాటా పంచుకుంటారు. అది బలంగా ఉంటుంది. ఈశ్వరుని మనం ప్రార్థించి గురువుని ప్రార్థించి గురువు ఈశ్వరుని ప్రార్థించటం వలన ఆ పాదాలని ఆశ్రయించటం వల్ల ప్రజలు ప్రార్థన చేయగా అంటే మనం చేయవలసినటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఈశ్వరుని ప్రార్థించటం వల్ల గురువుని ప్రార్థించటం వల్ల ఆ బలహీనత అంటే ఈశ్వర అనుభవం పొందటానికి ఏ బలహీనతలు అయితే అడ్డొస్తున్నాయో అందులోంచి సహజంగా విడుదల పొందుతాం. ఇప్పుడు అందరికీ మనకి జ్ఞానం కలగకపోవడానికి కారణం ఏంటంటే లోపల జ్ఞానం లేకపోవటం కాదు, ఉంది జ్ఞానం కానీ మన మాటలో అసహజంగా ఉంటాం, చేతలో అసహజంగా ఉంటాం, డే టు డే లైఫ్ బిహేవియర్లో అసహజంగా ఉంటాం. ఆ లోపల వస్తువు కూడా అసహజంగా ఉందనుకునే ఇబ్బంది లేదు, కానీ అది అసహజంగా లేదు లోపల సహజంగా ఉంది అక్కడ ఇబ్బంది వస్తుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఉంది. ఆ డే టు డే లైఫ్లో దైనందిన జీవితంలో ప్రవర్తనలో మనం అసహజంగా లేకుండా సహజంగా ఉంటే లోపల సహజంగా ఉన్న వస్తువు వ్యక్తమవుతుంది. అంటే నీరు నీరులో కలిసిపోయినట్టు నీరు ముందే కలిసిపోయినట్టు. అంటే వస్తువు ఉంది లోపల, వస్తువు ఉంది, మన మాట ప్రేమపూరితంగా ఉండాలి. ఇంచుగా లోపల వస్తువు ప్రేమపూరితమైనది. ఎలాగంటే మనకు వచ్చే తలంపులో దారిద్ర్యంలో కూడా తలంపులు ఎందుకంటే డబ్బులో దారిద్ర్యం ఉంటే ఉండొచ్చు కానీ తలంపులో దారిద్ర్యం ఉండకూడదు. మనకు వచ్చే ఆలోచనలో మనకి ఎప్పుడూ దారిద్ర్యం ఉండకూడదు. మనం ఇతరుల క్షేమం కోరమనుకోండి, ఇతరుల బాగు కోరమనుకోండి, మనకు దారిద్ర్యం ఉందని అర్థం. అంటే మనసులో బుద్ధిలో దారిద్ర్యం ఉంది. బుద్ధి చెడిపోయిన తర్వాత నీకు ఇంట్లో ఏమున్నా ఏమి ప్రయోజనం లేదని కృష్ణుడు గీతలో చెప్పాడు, శతప్రజ్ఞ లక్షణాలు చెప్తాడు. నీకు ఇంట్లో సంపదలు ఉన్నాయంట అర్జున, సంపద అంటే ఏం కనుక్కుంటున్నావు? నన్ను స్మరించటమే సంపద పోయాడు పరమేశ్వరుడు, ఇంకేం చెప్తాడు? నీకు ఎన్ని సంపదలు ఉన్నా నీ స్వప్న సమానం. నీకు 100 కోట్లు ధనం ఉందనుకోండి స్వప్నంలో, మెరుగు వచ్చిన తర్వాత నాకు 100 కోట్లు ఉన్నాయని ఎవడు అనుకోడు, ఏం చెప్పింది? ఆ స్వప్నంలో ఉన్న ధనం నిజ్జని వాడికి తెలుస్తుంది జాగ్రత్త అవస్థలోకి వచ్చా. సంపద సంపద అంటున్నావు, సంపద ఏముంది? నన్ను స్మరించుకోవటమే సంపద, నన్ను మర్చిపోవటం ఆపద అంటాడు పరమేశ్వరుడు. నీ కాలు జారి పడిపోతే ఆపద కాదు, నీకు ఏదైనా జబ్బు చేస్తే ఆపద కాదు, నన్ను మర్చిపోవటం. ఉండడం నేనే ఆపదంటే నీ శరీరానికి ఏదో గాయాలు తగ్గితే కాదు ఆపద, నా మరుపు నీకు ఆపద, నా స్మరణ నీకు సంపద, నిజమైన సంపద. ఇట్ ఇస్ ట్రూ వెల్త్, ఇదే నిజమైన సంపద. అంటే ఏమిటి? నన్ను స్మరించగా సంపాదించుకుని ఐశ్వర్యవంతుడు అవుతావయ్యా. ఆరోగ్యవంతులు మాత్రమే కాదు ఐశ్వర్యవంతులు అవుతావు. ఆ లోపల ఐశ్వర్యం ఉంటుంది, వెల్త్ లోపల ఉంటుంది. అంటే వాడి మనస్సు బంగారం అవుతుంది, వాడి హృదయం బంగారం అవుతుంది. మన ఇంట్లో బంగారం వల్ల మనకు ఆత్మజ్ఞానం కలగదు, మన హృదయం బంగారం అయితే ఆత్మజ్ఞానం కలగదు. అంటే నీకు మాటలో నమ్రత ఉండాలి, చేతలో నమ్రత ఉండాలి. నీకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులను చూసి నువ్వు గర్వం పొందకూడదు, అహంకారం చేర్చుకోకూడదు. ఎందుకంటే మనకు అనుకూలమైన పరిస్థితి ఎక్కడితో ఆగిపోతే కూడా మనకి గర్వం అహంకారం మనం శరీరం విడిచిపెట్టాక, జీవుడు శరీరాన్ని విడిచిపెట్టాక శరీరం శవం అవుతుంది. తర్వాత జీవుడు ప్రయాణం చేస్తాడు, వాడు కూడా మన ఏదైనా మనకున్నటువంటి ఐశ్వర్యం, మనకున్నటువంటి విద్య, మనకున్నటువంటి కంఫర్ట్స్ వీటిని చూసుకుని మనం ఏదైనా వికారాలు తెచ్చుకుంటే మనం వివేకవంతుడం కాదు. ధ్రువుడు వివేకవంతుడు, ప్రహ్లాది వివేకవంతుడు. ఎంచడంటే మనకి ఏ రోజు ఆ రోజే వికారాలు. మామూలుగా మాటల్లో కూడా అంటా ఉంటారు చూడండి, నేను వికారం మనుషులు వికారం మాటలు అంటారు. ఆచార్యుడు గురువు కోరుకునేది ఏంటంటే మీరు ఆ వికారాలలోంచి దూరం కాకపోతే మీకు వివేకం పెరగదు. అంటే జీవితాన్ని మనం గైడ్ చేసేది వివేకమే. బుద్ధిని కాపాడుకోవాలి, బుద్ధిని కాపాడుకోవాలి, వివేకాన్ని కాపాడుకోవాలి. అంటే కారుకి డ్రైవర్ ఎటువంటాడో మన శరీరాన్ని నడిపేది మన బుద్ధి. ఆ వివేకం పొందటానికి, వివేకవంతుడై జీవించడానికి ఏదైతే అడ్డొస్తుందో అడ్డును తొలగించమని పరమేశ్వరుని ప్రార్థించాలి. ఆ ప్రార్థన వల్ల ఆ బ్లాక్ అవుతుంది, మన రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు బ్లాక్ అవుతా ఉంటుంది రోడ్డు. అది మరి ఎవరో వస్తారు, కానిస్టేబుల్స్ వస్తారు, లేదా ఎస్పీ గారు వస్తారు, సిజే గారు వస్తారు, ఆరు వస్తారు, ఇది వస్తారు, మొత్తమే ఆ బ్లాక్ క్లియర్ చేస్తారు. అలాగే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పూర్తి చేస్తుంది, ఎక్కడ బ్లాక్ పడతా ఉంటుంది. అంటే జన్మాంతరం నుంచి వచ్చే వాసన, జన్మాంతరం నుంచి వచ్చే కోరికలు ఏమైనా చూసారా? ఏదో ఒకటి వచ్చి బ్లాక్ అవుతుంది అక్కడ. బ్లాక్ మనం కన్నడ పడకూడదు, మనం ధరించే అవకాశం లేదని జనములు మనం ధరించడానికి అవకాశం లేదని బ్లాక్ అయితే కన్నడ ఎక్కడ రోడ్డులో ప్రయాణం చేస్తాను, బ్లాక్ అయితే మనం వెనక్కి వెళ్ళిపోతాం, ఇంకో గంట వెయిట్ చేస్తాం అక్కడ. ఈ లోపల ఎవరో వస్తారో రోడ్డు క్లియర్ చేస్తారు, వెళ్ళిపోతాం, మళ్ళీ అదే వెళ్ళిపోతాం. అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధిలో కూడా మనం ఆత్మార్గం పొందటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మార్గం బ్లాక్ అయినప్పుడు అప్పుడు పరమేశ్వరుని కనుక ప్రార్థిస్తే ఆ బ్లాక్ ఏమవుతుంది, క్లియర్ అవుతుంది, క్లియర్ అవుతుంది. అందుకే ఈశ్వరుని ప్రార్థించడం నీళ్ళు అయితే శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తుందో అది ఒక భక్తికే సాధ్యం. మనసులో ఉన్న మలాన్ని, మనసులో ఉన్న దోషాలని, మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించేది ఒక భక్తికే సాధ్యం. అంటే భక్తితో తన హృదయాన్ని నింపుకున్న వాడు మాటే డిఫరెంట్గా ఉంటుంది, వాడి చేత డిఫరెంట్గా ఉంటుంది, వాడు వాక్కులు డిఫరెంట్గా ఉంటుంది, వాడు వాక్కులు ఎంతో నిర్మలత్వం ఉంటుంది. శరీరానికి చంద్రుల ఏమొస్తుంది, చల్లదనం వస్తుంది, మరి మనసుకు కూడా చల్లదనం రావాలి కదా, అది గురువు వల్ల రావాలని చెప్తారు. అంటే గురువు మనస్సు చల్లగా ఉంటే ఆ మాట చల్లగా ఉంటుంది, గురువు మనస్సే చల్లగా లేనప్పుడు ఇంకా మాట చల్లగా ఏముంటుంది. గురువు మనస్సు చల్లగా ఉంటే, గురువు మనస్సు స్థిరంగా ఉంటే, గురువు మనస్సు కనుక నెమ్మదిగా కుదిరిగా ఉంటే, అతనికి సబ్జెక్టుకి సంబంధించినటువంటి అవగాహన ఉంటే, క్లారిటీ స్పష్టత కనుక కన్ఫ్యూజన్ కాకుండా క్లారిటీ ఉంటే, ఆ మనస్సు కనుక చల్లబడితే చల్లబడిన మనస్సులోంచి చల్లటి మాట వస్తుంది. ఆ చల్లటి మాట భక్తులకు ఉపయోగపడుతుంది, శిష్యులకు. భక్తులు వేరు, శిష్యులు వేరు. సర్వసాధారణంగా ఆచార్యుడు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతాడు, తలుపులు ముందుకు అసలు ఆచార్యుడు తలుపులు ముందుకు. ఆచార్యుడు తలుపులు ముందుకు, అసలు తలుపులు క్లోజ్ చేసే సమస్య ఉండదు తలుపులు. అంటే ఈ భక్తుల్లో కూడా తమోగుణం ఉన్న భక్తులు ఉంటారు, రజోగుణం ఉన్న భక్తులు ఉంటారు, సత్వగుణం ఉన్న భక్తులు ఉంటారు. పట్టుకుంటామని చెప్పి పడగొట్టు వాళ్ళు ఉంటారు, ఇలాగే భక్తుల్లో కూడా శిష్యుల్లో కూడా రకరకాలు ఉంటారు. అయితే గురువు ఏం చేయాలంటే, వాడు నిజమైన ఆచార్యుడైతే వీళ్ళందరినీ ఆచార్యుడు భరించవలసింది, లేకపోతే వాడు ఆచార్యుడే కాదు. మేము 90 మార్కులు వచ్చిన వాళ్ళకే చదువు చెబుతాం, 50 మార్కులకు వచ్చిన వాళ్ళకి చదువు చెప్పమని కొనుక్కొని ఈ మధ్య ఇది కొత్త స్కూల్ ఏమిటి, అటువంటి స్కూల్ ఆడు కదా ఆచార్యుడే అంటే. 90 మార్కులు వచ్చిన వాడికి చదువు చెప్తే వాడి మీద విశేషం ఉండదు. సుమారు వచ్చిన వాడికి చదువు చెప్తే వాడి వివేకవంతుని చేసి వాడిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిచ్చి ప్రపంచ మేధావుల్లో ఒకటిగా వాడిని తీర్చిదిచ్చి వాడు ఆచార్యుడు. 90 మార్కులు వస్తున్నాయి కానీ వాడు నేర్చుకోరట. అంటే ఆచార్యుడిగా ప్రేమ కలగాలి కానీ నోడితో మాట చెప్పకుండానే వాడు విద్య ఉంది. శంకరాచార్యుల వారి దగ్గర 4 శిష్యులు ఉండేవారు. పద్మపాదులని, తోటకాచార్యుడని ఎవడో 4 ఉండేవారు, వాళ్ళు కూడా ఉండేవారు 4. అందులో తోటకాచార్యుడికి చదువు రాదు పాపం. అంటే వాడికి అంతకుముందు ఫౌండేషన్ ఆచార్యుల వారి దగ్గర రాకముందు ఫౌండేషన్ లేదు, అకాడమిక్ లైఫ్ లేదు అతనికి. ఏదో వాడు చెప్పి ఏంటన్నారు, ఈ బ్రహ్మసూత్రాలు అంటున్నారు, ఏదో కఠోపనిషత్తు అంటున్నారు, వేదం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది అంటున్నారు, మనకి ఏదో అర్థం కావటం లేదు. మనకి ఈ అర్థం, ఈ మనం ఈ ఫారెస్ట్లో పడే రోజుల్లో శుభ్రంగా ఆచార్యుల వారికి సేవ చేసుకుందాం అనుకున్నాడు. ఆచార్యుల వారి బట్టలు శుభ్రంగా కండేసి తెచ్చిపోయాడు. మనకి ఈ చదువుడు, ఈ తిరకాసు కూడా మనకు అర్థం అవటం లేదు, ఈ తత్కాలం అర్థం అవటం లేదు. జ్ఞానికి సాగు కూడా వేలాకోవడం అంటున్నారు, ఏం అర్థం అవటం లేదు. జ్ఞానికి అట్టండి, ఎవరు మనం ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకుంటాం, వేలాకోవడం అంటారు. చావు కూడా జ్ఞానం కూడా వేలాకోవడం, చావు మహాజ్ఞానికి ఒక వేలాకోవడం అంటారు. చావు వస్తామని కూడా జోక్ అంటున్నమాట. మన మరణం ఉంటూ భయం వచ్చేస్తుంది మనకి, మహాజ్ఞానికి జోక్ కట్టింది. మనం ఒకసారి జోక్స్ మాట్లాడుకుంటాం వేళాకోవడం మాట, అది డెత్ కూడా ఒక జోక్ కట్టింది మహాజ్ఞానికి. అంటే ఆచార్య వారికి మామూలుగా చదువు అంటే ఎక్కువ ఇష్టం. అసలు ఆ చదువు బోధించటంలోనే మీకు అసలు ఆ తత్వం చేతికి తీసుకురావాలా అనే ఉద్దేశం. ఆత్మవిద్య తప్పించి నేపాయి కూడా విద్యలేనా అంటాడు ఆచార్య. అది కూడా విద్యలేనా, ఎవరన్నారు అయ్యా, అది కూడా విద్యలేనా? ఆత్మవిద్య తప్పించి మిగతా విద్యలు కూడా విద్యలా, అది కూడా విద్యలేనా? అంటే ఒక ఆత్మ జ్ఞానం వల్ల, ఒక ఆత్మ విద్య వల్ల మధ్య మీకు అమృతానుభవం కలుగుతుంది. ఆత్మవిద్య తప్పించి మిగతావి కూడా, అంటే మిగతా విద్యలు లేవని అంటే అది కూడా విద్యలేనా? అంటే ఆత్మవిద్య యొక్క ప్రాముఖ్యత చెప్పడం కోసం ఆచార్యుల వారు వాడిన మాటలు. తైత్రీయ ఉపనిషత్తులు ఆ స్టూడెంట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం బోధిస్తాడు. ఆ బోధ ఆచార్య వారు పొంగిపోయి చెట్టు వారు ఇంచిపెట్టలేకపోయారు ఆ బోధ. అంటే తైత్రీయం అంటే నాకు బాగా ఇష్టం. ఉపనిషత్తుల్లో తైత్రీయ ఉపనిషత్తు ఒకటి ఉంది. ఆ ఉపనిషత్తు అంటే ఆచార్యుల వారికి ప్రాణం. పొంగిపోయి అధ్యయనం రాశారు దాన్ని. అంటే ఇంటి చదువు అయిపోయిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు స్టూడెంట్. వాడిని కూర్చోబెట్టి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, తల్లి ఎవరన్నా అయితే బిడ్డకు చెబుతుందో ఎంత శ్రద్ధగా చెప్పిస్తుందో. మరి ఇంతవరకు నాతో చదువుకున్నా, ఇంకా మనం రోజు కలుసుకునే అవకాశం ఉండదు కదా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ పద్ధతి ఎలా ఉండాలి అని చెప్పడం కోసం బోధిస్తాడు అక్కడ. అంటే ఆచార్యుడు తన డిసైపుల్కి బోధిస్తాడు. ఆ బోధన పట్టుకుని ఆచార్యులు వారికి పొంగిపోయి పొంగుల పేజీని వ్యాఖ్యానం రాశాడు ఆచార్య. ఇంతకీ నీకు ఎందుకు చెప్తున్నాడంటే ఆచార్యుడు అనుగ్రహం కలిగితే మామూలు చదువుతో ఏం సంబంధం లేదు. కష్టపడి చదువుకున్న చదువు వస్తుంది, తపస్సు చేసిన చదువు వస్తుంది. ఆచార్యుడు అనుగ్రహం ఉంటే ఏమిటి ముక్తి వస్తుంది కదా, కృప ముక్తి. చదువు లెక్కేంటి కృప, ఆడి కృప వల్ల ముక్తి వస్తుంది. ఇంకా చదువు మామూలు చదువు ఏముంది. అప్పుడు క్లాసులో కూర్చున్నారు ఇద్దరు కూర్చున్నారు. ఇంకో ఈ తోటకాచార్యుడు బట్టలు పిండటం అలవాటు, ఇంకా పూర్తి అవ్వలేదు వాళ్ళు బట్టలు పిండుతున్నాడు. ఆరేసి వస్తాను. మిగతా ముగ్గురు శిష్యులు ఏం చేస్తున్నారంటే ఏమంటే వాడి కోసం ఎందుకంటే మా టైం పాడు చేస్తారు, వాడి కోసం మా టైం పాడు చేస్తారంటే వాడికి విన్నా అర్థం కాదు. శ్రవణం చేస్తాడు అనుకోండి, శ్రవణం చేసినా అర్థం కానప్పుడు వాడి కోసం మీరు వెయిటింగ్ ఏంటండి, వాడి కోసం మా టైం వేస్ట్ చేస్తున్నారు అంటాడు. మిగతా పద్మ పోదని వీళ్ళు సురేశ్వరాచార్యులు వాడు అంటారు. అప్పుడు సడన్గా ఆయనకి అనుగ్రహం కలిగింది పరమేశ్వరుడు. అంటే జీవుడు డిక్షనరీలో అసాధ్యం ఉంది, కానీ ఈశ్వరుడు డిక్షనరీలో అసాధ్యం లేదు. గాడ్స్ డిక్షనరీలో అసాధ్యం లేదు, జీవుడు డిక్షనరీలో అసాధ్యం ఉంది. ఇంపాసిబుల్ అనే మాట గాడ్స్ డిక్షనరీలో. ఏదైనా సాధ్యమే ఈశ్వరుడు సర్వస్వతంత్రుడు. ఒకసారి తోటకాచార్య ఆచార్య వారికి అనుగ్రహం కలిగింది. అంటే చేతిలో డబ్బు ఉంటే బజారులో వస్తువు కొనుక్కోవడం ఎంత తేలికు, ఈశ్వరానుగ్రహం మనకు కలగాలి కానీ మోక్షం రావటం కూడా అంతే తేలిక. ఈ తోటకాచార్యుల మీద ఆయనకు అనుగ్రహం కలిగింది ఆచార్యుల వారికి. వాడేం చేశాడు, ఈ క్లాసులోకి వస్తున్నాడు కదా, బట్టలు పిండాడు ఆరేశాడు, వచ్చేటప్పుడు కవిత్వం చెప్పుకుంటూ వచ్చేసాడు. తోటక వ్రత సాంస్కృతిలో తోటక వ్రతం ఒకటి ఉంది, ఆ వ్రతంతో సాంస్కృతి చెప్పుకుంటూ వచ్చేసాడు. వీళ్ళు ముగ్గురు ఊహించిపోయాడు వాడు తోటకాచార్యుడు. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. రమణ మహర్షి అంటాడు, నాకు మరణానుభవం కలిగింది 20 నిమిషాలు పట్టింది, 30 నిమిషాలు పట్టింది, 15 నిమిషాలు పట్టింది అని పుస్తకాల్లో రాస్తున్నారు. అసలు టైమే ఉందన్నాడు. అక్కడ పుస్తకాల్లో రాస్తున్నారు రమణ మహర్షి గారికి జ్ఞానం రావడానికి 20 నిమిషాలు పట్టిందని 30 నిమిషాలు పట్టిందని ఇలా రాస్తున్నారు. అది టైమే ఉంది, అక్కడ టైమే లేదన్నాడు. కాలం లేదు అక్కడ, అక్కడ టైమే లేదు, కానీ పుస్తకాలు రాస్తున్నారు 30 నిమిషాలు పట్టిందని 20 నిమిషాలు పట్టిందని రాస్తున్నారు. అసలు అమృతానుభవం కలగటానికి, అద్వైతానుభవం కలగటానికి అక్కడ టైంతో సంబంధం లేదు. అంటే తోటకాచార్యుడు ఈ గురువు అనుగ్రహంలో, శంకరాచార్య వారి అనుగ్రహం వల్ల ఆయనకి అకాడమిక్ సైడ్ ఏమి లేకపోయినా, లేకపోతే అంతకుముందు ఏ గురుకులంలోనో లేకపోతే స్కూల్లోనో చదువు లేకపోయినప్పటికీ మహావిద్వాంసులయ్యాడు. కేవలం ఆచార్య అనుగ్రహం. మరోదానుభవం పొందటానికి 2 మార్గాలు, ఒకటి జ్ఞాన మార్గం, 2 శరణాగతి మార్గం. అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం వాడికి శరణాగతి మార్గం మంచిది. భగవంతుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని కొంతమంది డౌటింగ్ తామస్సులు ఉంటారు, ఏ రోజు ఆ రోజు అనుమానం వాళ్ళకి. ఇది సందేహించే వాడికి జ్ఞాన మార్గం మంచిది. ఈ శరణాగతి మార్గం, ఇప్పుడు ఎందుకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే భగవాన్ ఏమడుగుతున్నారంటే, శరణాగతి మార్గంలో, శరణాగతి మార్గం ద్వారా ఈశ్వర అనుగ్రహం తొందరగా వస్తుందేమో అని ప్రశ్న. ఆయన అంటున్నాడు, ముందు శరణాగతి పొందిన తర్వాత అనుగ్రహం ఎంత వస్తుంది, ఏ నిష్పత్తిలో వస్తుంది అనే ప్రశ్న వద్దు, ముందు శరణాగతి పొందటానికి ప్రయత్నించు. నువ్వు శరణాగతి పొందటానికి ప్రయత్నం చేయి. అంటే ఒకేసారి శరణాగతి ఎవడు పొందలేడు, కొంచెం పాక్షికంగా కొంచెంగా శరణాగతి చేసుకుంటూ వెళ్ళాలి. అంటే శరణాగతి చేయటం వల్ల ఏమవుతుందంటే అసహజ స్థితికి దూరం అవుతాం, సహజ స్థితికి దగ్గర అవుతాం. ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే క్వైట్గా కూర్చుంటే మనం అసహజ స్థితి అనుకుంటున్నాం, కోపం వచ్చినప్పుడు చిరాకు వచ్చినప్పుడు సహజ స్థితి అనుకుంటున్నాం. ఇంట్లో అరుచుకుంటూ ఉంటాం ఒకసారి, అరుచుకుంటాం కదా ఒకరు మనం అరుచుకునేటప్పుడు, అదేమో సహజ స్థితి అనుకుంటున్నాం. బయటగా ఉంటే అసహజ స్థితి అనుకుంటున్నాం. అంటే సహజ స్థితి ఏమో అసహజ స్థితి అనుకుంటున్నాం, అసహజ స్థితిని
సహజ స్థితి అనుకుంటున్నాం. ఏవైతే సహజ స్థితి పెర్మనెంట్గా ఉంటుంది కానీ అసహజ స్థితి పెర్మనెంట్గా ఉండదు. మీరు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, ఎంతసేపు ఉంటుంది కోపం? వేళన్న కోపం రేపు ఉండదు, మీకు ఈ రోజు నుండి చిరాకు మీకు రేపు. కారణం ఏంటిది? కోపం అనేది అసహజ స్థితి కానీ సహజ స్థితి కాదు. కోరిక కూడా అసహజ స్థితి కానీ సహజ స్థితి కాదు. సహజ స్థితి పర్మనెంట్గా ఉంటుంది, అసహజ స్థితి ఏది పెర్మనెంట్గా ఉండదు. ఏం చెప్తుంది? అన్యాచురల్. న్యాచురల్ పెర్మనెంట్గా ఉంటుంది కానీ అన్యాచురల్ ఏది పెర్మనెంట్గా ఉండదు. అది ఇక్కడ ఉన్న వస్తువు నార్మల్గా ఉంది, ఇక్కడ ఉన్న వస్తువు నార్మల్గా ఉంది. అంటే మీ బిహేవియర్లో నార్మల్ బిహేవియర్ ఉంటే ప్రత్యేకంగా అదే నీ దగ్గరికి వస్తున్నావయ్యా. మీ బిహేవియర్ నార్మల్ అయితే గురువు నీ దగ్గరికి వస్తాడు బోధించడానికి, ఆచార్యుడే నీ దగ్గరికి వస్తాడు బోధించడానికి. అంటే ఒకటి వస్తువుని ఇక్కడ అనుభవంలో పెట్టుకుని బోధించటం వేరు, ఇక్కడ వస్తువు అనుభవం లేకుండా బోధించటం వేరు. అంటే ముందు శరణాగతి చెందు. నువ్వు ఎప్పుడైతే శరణాగతి చెందావో నెమ్మదిగా కోరికలు ఆగిపోతాయి, వికారాలు ఆగిపోతాయి. అంటే ఈశ్వరుడికి మనం సమర్పణ, మన ఈశ్వరుడి ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఏదైనా పని చేయాలి. ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయాలి, వ్యక్తి భావంతో చేయకూడదు. ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఈశ్వరార్పణ, ఆ ఈశ్వరార్పణంగా చేయటం వల్ల ఆ బుద్ధి మనం కల్టివేట్ చేయాలి. మనకు రాజు రాదు అనుకోకూడదు, మనకు రాని దాన్ని నేర్చుకోవాలి, కల్టివేట్ చేయాలి. ఆ నేర్చుకునేటప్పుడు, ఆ నేర్చుకోవటం నేర్చుకునేటప్పుడు నమ్రత ఉండాలి, వినయం ఉండాలి, నేర్చుకోవాలనే కాంక్ష ఉండాలి. అహంకారం నేర్చుకోలేడు. విద్యను సంపాదించాలనుకున్న వాడికి పెట్టుబడి ఏంటంటే ధనం కాదు, మనం నేర్చుకోవాలనే కాంక్ష, తెలుసుకోవాలనే కాంక్ష. ఆ కాంక్షే పెట్టుబడి, అదే క్యాపిటల్. ఇక్కడ మూలధనం అదే. నీకు శరణాగతి చేయింది, కొద్దిగా నీ కోరికలు ఆగిపోతాయి. తర్వాత మనకు వచ్చే కోరికలు, మనకు వచ్చే భయాలు, ఇవన్నీ టైం వేస్ట్. సాధారణ భయాలు కూడా చాలామందికి దానికి మొదల చివరు ఉండదు, దానికి కారణం ఉండదు. ఏదో ఊహించుకుంటూ ఉంటారు, ఆ ఊహలోంచి ఆ సంకల్పంలోంచి భయం వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ భయం వల్ల శారీరక మానసిక అనారోగ్యానికి గురవుతూ ఉంటాడు. ఎక్కువ భయపడేవాడు ఆత్మజ్ఞానం సముపార్జనకి వాడు అర్హత సంపాదించలేడు, యోగ్యత సంపాదించలేడు. భయం ఎక్కడి నుంచి వస్తానంటే మురికి వాడి సంకల్పంలోంచి, వాడి వికారంలోంచి, వాడి ఆలోచనలోంచి వాడికి భయం వస్తాడు, వాడి తలంపు నుంచి భయం వస్తాడు. ఈ మధ్యన మాకు దుఃఖంగా ఉంటుందండి, బెండగా ఉంటుంది అంటారు. అది మీరు ఏమనుకుంటారంటే ఇంట్లో పరిస్థితుల కారణమేమో అనుకుంటారు. ఇంట్లో పరిస్థితుల కారణం కాదు. సరసంటే దుఃఖానికి కారణం, బాధకు కారణం ఇంట్లో పరిస్థితుల వల్ల మేము దుఃఖంగా ఉన్నామని మీకు అనుకుంటున్నారు, కానీ కారణం జబ్బది కాదు. ఈ దేహము నేననే తలంపు ఉంది కదా, ఆ తలంపు దుఃఖానికి కారణం కానీ ఇంట్లో పరిస్థితులు దుఃఖానికి కారణం కాదు. మనకు గర్వం వచ్చినా అదే దేహము నేనే తలంపు నుంచే గర్వం వస్తుంది. ఒకవేళ దుఃఖం వచ్చినా దేహం నేనే తలంపు నుంచే దుఃఖం వస్తుంది. దుఃఖ కారణం అది బయట లేనే లేదు. బయట ఏదో ఉంటే ఏదో ఉందనుకుంటున్నా, ఏమీ లేదు బయట. కీర్తికాంక్ష ఉన్నవాడికి లోకం కానీ కీర్తికాంక్ష లేని వాడికి లోకం ఏంటండి? బయట ఏదో ఉంది అని అనిపిస్తుంది కానీ ఏమీ లేదు అసలు. మన మనసులో ఉంది బయట కనిపిస్తుంది. మన మనసులోని వికారాలే ఉడికి లోకం కింద కనిపిస్తారు. అంటే మన కనిపిస్తున్న శరీరాలన్నీ నీడలే. దుఃఖ కారణం తెలిస్తే దుఃఖం నశిస్తుంది. దుఃఖ కారణం తెలియనప్పుడు దుఃఖం కూడా నశించదు. దుఃఖ కారణం నీకు లోపలే ఉంది. ఎలా ఉంది? కర్తృత్వ బుద్ధి కారణం. అర్జున కర్తృత్వ బుద్ధిని విడిచిపెట్టి ఈ మూడు లోకాలని సంహరించిన నీకు పాపం లేదు, దోషం లేదు అన్నాడు కృష్ణుడు. నేననే ప్రథమ తలంపు, ప్రధాన తలంపును తీసి ఓ పక్కన పెడితే, ఓ పక్కన పెట్టి ఈ మూడు లోకాలని సంహరించినా నీకు దోషం లేదన్నాడు. దేహమునే మొదటి తలంపు దొంప, అదే దొంప. దుఃఖమంతా ఆ దొంపలో ఉంది. ఆ దొంప ఎండిపోతేనే కానీ దుఃఖం నశించు. దాని ఉపనిషత్తుల భాషలో ఏమని చెప్పాడంటే హృదయ గ్రంథి అని చెప్పాడు. ఆ దేహమునేననే మొదటి తలంపునే, ప్రథమ తలంపునే, దాని ఉపనిషత్తు భాషలో హృదయ గ్రంథి అని చెప్పాడు. అంటే నువ్వు కాని వస్తువులను, ఈ దేహము నువ్వు కాకపోయినా దేహమే నేను, మనస్సు నేను కాకపోయినా మనస్సే నేను. నువ్వు కాని దాన్ని నువ్వనిపింప చేస్తూ ఉంటుంది ఆ గ్రంథి, అదే హృదయ గ్రంథి. దాన్ని కత్తిరిస్తేనే కానీ దాన్ని ఛేదించే వరకు, దాన్ని కత్తిరించే వరకు జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ నేను జన్మలు నీడలు వెంటాడుతూ ఉంటాను. ఈ పైకి కొబ్బరి నుండి రాస్తే పోయేది కాదు. లోపల మీ స్టమక్ ఏదైనా పుండు ఉందనుకోండి, మేము చర్మమైన కొబ్బరి నూనె రాసుకుంటున్నాం అంటే కొబ్బరి నూనె రాసుకోరు, లోపల పుండు ఎక్కడ పోతుంది? అది ఓపెన్ చేయవలసింది. ఆ గ్రంథిని ఓపెన్ చేసి ఆ గ్రంథిని కట్ చేయవలసింది. ఆ గ్రంథ ముడి ఎంతకాలం అయితే నీకు తెగదో, ఆ ముడి నీకు ఎంతకాలం అయితే తెగదో, నువ్వు కానిదాన్ని అవునని అనుకుంటూనే ఉంటావు. ఏ ప్రతి జన్మ కూడా నువ్వు కానిదాన్ని నువ్వేనా అనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా. నేను అజ్ఞానం విడిచిపెట్టదు, అవిద్య విడిచిపెట్టదు. నువ్వు ఫారెస్ట్లోంచి అడవులోంచి బయటికి రాలేదు. అంటే మనం కేంద్రం, మన సాధన యొక్క కేంద్రం అవరే గ్రంథిని ఛేదించడానికి మన సాధన అక్కడ కేంద్రీకరించాలి. మీరు జపం చేయండి, పూజ చేయండి, ధ్యానం చేయండి, ఏది చేయండి, ఆ హృదయ గ్రంథిని ఛేదించడానికి మీ సాధన కేంద్రం చేయాలి. అక్కడ మీ చూపు అక్కడే అక్కడే ఉంచాలి. తర్వాత ఈ ఆత్మస్థుతి పరమంగా ఉంటుంది కొంతమందికి, ఎక్కువమంది వాళ్ళు నోరు ఓపెన్ చేస్తే వాళ్ళు మనం పొగుడుకుంటారు లేదా ఇతరుని, వాళ్ళకి హృదయ గ్రంథి బలపడిపోతూ ఉంటుంది. కొంతమంది మౌత్ ఓపెన్ చేశారంటే వాళ్ళు వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు లేకపోతే ఇతరుని ఏమన్నా విమర్శిస్తూ ఉంటారు. వాడికి హృదయ గ్రంథి, దేహాభిమానం, దేహబుద్ధి, దేహంతో తాదాత్యం పొంది ఆ మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు ముదిరిపోతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు పునర్జన్మలకు కారణం అవుతుంది, బలీయమైన కారణం. రమణ మహర్షి గారు అన్నారు, లోకంలో చెడ్డ వాళ్ళు ఉన్నారు, అక్కడ చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెడ్డ వాళ్ళు అన్నారు, నువ్వు అనుకుంటావేంట్రా వాళ్ళు ఉన్నారని ఈశ్వరుడికి తెలియదా అన్నాడు. నీ గోల ఏంటన్నాడు, అక్కడ చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెడ్డ వాళ్ళు ఉన్నారు, ఇలాగే ఇలా నువ్వు అనుకుంటావు, వాళ్ళు వాళ్ళని ఈశ్వరుడు భరిస్తున్నాడు కదా, నీకేంటి, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటన్నాడు. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళు ఈశ్వరుడు భరిస్తున్నాడు, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? పైగా వాళ్ళు ఉండటం కూడా నీకు అవసరం, వాళ్ళు ఉండటం కూడా నీ అవసరం. ఎంతో కొంత నీకు మంచితనం ఉంటానుకో, వాళ్ళు లేకపోతే నీకు మంచితనం పెరగదు, ఈ ఎల్కేజీలో ఆగిపోతామని చెప్పాడు. అంటే వాళ్ళు ఈశ్వరుడే భరిస్తున్నాడు, నీకు ఇబ్బంది ఏంటి, నువ్వు ఏమైనా మోస్తున్నావు వాళ్ళ బరువు, వాళ్ళు ఈశ్వరుడే భరించలేదు నువ్వు మనకే. పైగా వాళ్ళ వల్ల నీకు ఉపకారం ఉంది, వాళ్ళ వల్ల నీకు ఉపకారం ఉంది, వాళ్ళు లేకపోతే ఎల్కేజీలో ఆగిపోతాం. ఒకవేళ నేను ఇంకా బాగా మంచివాడిని చేయటానికి, నీ ఇప్పుడు నీలో 50 వంతులు మంచితనం ఉందాము, నూటికి 100 పాడు మంచివాడిని చేయటానికి వాడు పరమేశ్వరుని ఉపయోగించుకోవడానికి సృష్టిలో వాడిని పెట్టడము ఏంటి, నీ గోడ ఏంటన్నాడు. వాడు ఉన్నాడని పరమేశ్వరుడికి తెలుసు కదా, ఉన్నారని పరమేశ్వరుడు తెలుసు కదా, ఆయన భరించేటప్పుడు నీకేంటి అభ్యంతరం అని మంచి కర్తృత్వ భావం ఉన్నంత చెప్పు వాంచి ఉంటేనే ఉంటుంది. అంటే దేహం నేననే బుద్ధి ఉన్నంత కాలం నీకు ఏదో కోరిక వస్తూ ఉంటుంది, దాన్ని ఎవరు ఆపు చేయలేదు. ఆ దుంప లోపల ఉన్నని చెప్పు, ఈ పచ్చగడి దుంపలు లోపల ఉంటాయి. వేసకాలం ఏమేమి అనిపిస్తుంది మనకి, ఒక్క వర్షం కృషేవుడికి మళ్ళీ అన్నీ వచ్చేస్తే గడ్డి వచ్చేస్తుంది, అలాగే దుంప అక్కడ లోపల ఉంటాయి. లేదా నీకు అనిపిస్తుంది లోపల పచ్చిగా ఉండని చెప్పు, ఆ లోపల నీకు అది ఎంతకాలం అయితే అందులో పచ్చితో పచ్చి ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతే పర్లేదు, పచ్చి ఉందని చెప్పి అక్కడి నుంచి నీకు గడ్డి వచ్చేస్తుందని చెప్తారు. ఆ దుంప నీకు పూర్తిగా వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, లేదా ఒక్క వర్షం కురిస్తే మళ్ళీ గడ్డి వచ్చేది. దాని అర్థం ఏంటి, నీకు అనుకూలమైన పరిస్థితి సడన్గా వచ్చింది అనుకు, మళ్ళీ దుంపల నుంచి గడ్డి అంతా వచ్చేస్తుంది. అంటే అది ఎండిపోయే వరకు దాన్ని నమ్మటానికి వీల్లేదు, ఆ దుంపని ఎండిపోయే వరకు దాన్ని నువ్వు నమ్మటానికి వీల్లేదు. ఈ దేహము నేను, దేహము నేను అనే తలంపే, మొదటి తలంపే నీకు అది ఆ దుంప. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపపు దుంప. ఆ దేహము నేననే మొదటి తలంపు ఉన్నవాడు ప్రతివాడు పాపే. ఆ పాపం అక్కడి నుంచే శాత పాపం అనేది అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాన్ని క్రైస్తవ మతంలో వాడు సైతాను అంటారు. దానికి రమణ భగవాన్ ఏమని చెప్పారంటే, దేహము నేనే మొదటి తలంపుని శిలువు, అప్పుడు నీకు జ్ఞానం కలగదు, బ్రహ్మానందం కలగదు. ఆయనకి ఓ తండ్రి నన్ను మరిచిపోయావా అంటాడు. ఆ బాధ భరించలేక యేసు ఆ శిలువు వేసి ఈ మేకులు కొడతారు ఆయన్ని. అప్పుడు ఏమంటాడంటే ఆ సఫరింగ్, ఆ బాధ భరించలేక ఏమంటాడంటే, ఓ తండ్రి నన్ను మరిచిపోయావు,
మర్చిపోయావు నువ్వు నీ పని చేస్తున్నానంతకాలం. నీ పనే కదా ఎక్కువ, ఎక్కువ పనే కదా చేసేది. నీ పనే చేస్తున్నాను. నా చెయ్యి విడిచిపెట్టేశావా? నా చెయ్యి విడిచిపెట్టేశావా? నన్ను మరిచిపోయావా అంటాడు. కానీ ఒకటి, లోపల జ్ఞానాగ్ని ఉంది. లోపల ఆ జ్ఞానాగ్ని ఏమిటి మళ్ళీ ఇలా పొరపాటుగా మాట్లాడుతున్నాం అనుకుంటాడు. మళ్ళీ విన్నపం చేసుకుంటున్నావు, అప్లికేషన్ పెట్టుకుంటున్నావు, తండ్రి నేను మర్చిపోయా, నా తండ్రి అయినా నేనే ఉన్నాను, మళ్ళీ నాకంటే నా తండ్రి ఏమిగా ఉన్నారా, నా తండ్రి ఏంటి, మరి మర్చిపోయావా, మర్చిపోయావా అంటే ఎక్కడో ఉన్న వస్తువుని అడిగినట్టు అడుగుతున్నానేంటి అనే జ్ఞానం ఒక్కసారి, అద్వైతానుభవం ఒక్కసారి అందుకుంది అక్కడ ఆయనకి. ఆయన ఫాదర్ ఆర్ వన్ అప్పుడంటాడు, మరి నేను నా తండ్రి ఒకటి, నా తండ్రి వేరు నేను వేరే ఎంతకాలం అనుకున్నాను. అప్పుడు అద్వైతం, అద్వైతం లేదు, అనుభూలోకి వస్తున్నాక, అనుభూలోకి వచ్చేది కానీ బోధించేది కాదు. అది అనుభూమిలోకి వచ్చే వరకు మనకి దాని విలువ తెలియదు. అసలు అది అనుభవించేది కానీ బోధించేది కాదు, శ్రవణం చేసేది కాదు. వినొచ్చం విన్నట్టు మాత్రం చేసి తెలియదు, అది అనుభూమిలోకి రావాలి. అనుభవైత వైద్యం ఏది అద్వైతం. పూర్వజన్మలో పూర్వపుణ్యం ఎంతో కొంత కనుక లేకపోతే, పూర్వపుణ్యం లేకపోతే, జన్మాంతరంలో ఎంతో కొంత సుకృతం లేకపోతే, జీవుడు ఎన్నో ఎన్నో మంచి పనులు పూర్వజన్మలో చేసి చేయకపోతే ఆచార్యుల వారు అంటారు అద్వైతం అనుభవం వదిలేని అద్వైతం వాసనే రాదన్నాడు స్వాముల వారు. రామకృష్ణ మిషన్ పెట్టినప్పుడు స్వామీజీ చెప్పినటువంటి ముఖ్యమైన విషయం, ఒకే పని మీకు రెండు రకాలుగా ఉపయోగపడాలి. ఓ పని నువ్వు చేసావంటే అది నీ లోకానికైనా ఉపయోగపడాలి, సమాజానికైనా ఉపయోగపడాలి, అది నీ కుటుంబానికి, అదే పని నీ మోక్షానికి కూడా ఉపయోగపడాలి. ఒకే పని నీ సమాజ కళ్యాణానికి ఉపయోగపడాలి, ఆ పని నీకు ఇక్కడ సమాజ కళ్యాణానికంటే ముఖ్యం ఏంటి, మోక్షానికి. నీకు ఆత్మజ్ఞానం కలగటానికి మళ్ళీ ఆ పని నీకు సహకరించాలి. పనంటే నిన్ను బంధించే పని కాదు అయ్యా, నిన్ను విడుదల చేసేదే పని, నిన్ను బంధించేది కూడా పనేనా అంటాడు స్వామి. నిన్ను విడుదల చేసి ఏది, ఆ దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి నిన్ను విడుదల చేసే పని పని, కానీ నీ దేహబంధం దేహబుద్ధి పెంచి పని కూడా పనేనే, అది కూడా పని అనుకుంటున్నారా మీరు? నిన్ను విడుదల చేసి ఏది, ఆ దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి నిన్ను విడుదల చేసే పని పని, కానీ నీ దేహబంధం దేహబుద్ధి పెంచి పని కూడా పనేనే, అది కూడా పని అనుకుంటున్నారా మీరు? ఆ మొదటి తలంపుని, ప్రథమ తలంపుని, ప్రధాన తలంపుని పెంచేది కూడా పనే, అది ఒక పనే, అది కాదు. అందులోంచి విడుదల పొందటానికి సహాయ సహకారములు అందించేది పని. అది అయ్యే వర్క్ అంటే, అది వర్క్ అంటే, అది వర్క్ ఉన్న సీక్రెట్ అది. ఆ సీక్రెట్ ఏది సీక్రెట్ అంటే, నువ్వు చేసే పని అజ్ఞానంలోంచి, అభివృద్ధిలోంచి, దేహంలోంచి అంటే దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి విడుదల పొందటానికి పని సహకరించాలి. ఆ పనిలో ఉన్న సీక్రెట్ నువ్వు తెలుసుకుని చెయ్యి. పని చెబితే ఊరుకోవచ్చును కదా స్వామీజీ, నీకు ఆ మొదటి తలంపుని, ప్రధమ తలంపుని, దేహం నేననే బుద్ధిని పెంచే పని, అది కూడా పని అనుకుంటున్నారా మీరు? అది కూడా పనేనే, అది పని కాదనే కాబట్టి. నువ్వు అనుకోవచ్చు అది పని, కానీ అది పని కాదు. నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అందులోంచి విడుదల పొందడానికి నీ పని నీకు సహకరించాలి. అది పని అంటే, అది అది వర్క్ అంటే, అది అయ్యారు. మనస్సు గురించి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, అనేక తలంపులు సమూహం మనస్సు అని, అనేక సంకల్పాలు, అనేక ఆలోచనలు సమూహం మనస్సు అని. భగవాన్ ఏమంటారంటే, ఆ మొదటి తలంపు ఒకటే మనస్సు, అది పోతే ఇంకేం లేదు. అది పోయిన వాడు ఇది గాడ్ లెస్, బాడీ లెస్, వరల్డ్ లెస్ వర్ణిస్తాడు. ఇది ఆ మొదటి తరం పోయిన వాడి గురించి వర్ణిస్తాడు. అదే ఆ స్టేట్లో వాడి ఈజ్ గాడ్ లెస్, వరల్డ్ లెస్, బాడీ లెస్, వాడికి చాలు ఏంటి ఇంకా. అంటే శరీరం ఉండగానే శరీరంతో విడిపోతాడు. ఆ కురిగి కొబ్బరికాయ ఏ విధంగా అయితే లోపల పిచ్చితో ఏ విధంగా అయితే ఇది విడిపోతుందో, ఇది ఈ పరమ తరంలో విడుదల పొందినవాడు వాడు. బాడీ లెస్, మైండ్ లెస్, గాడ్ లెస్, వారు ఉంటారంటే వారు ఎలా, వారు ఉంటారు, వారు ఉన్నారని వారికి తెలుస్తూ ఉంటాను. వారి దేహం ఉంటే ఎలా తోటి ఎలా అంటారు, వారు ఉన్నారు, వారు ఉన్నారు, వారు ఉంటారు. అవి ఉన్నదేదో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వారికి దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. మూల తలంపు లేకపోతే ఏమీ లేదు. ఆ మూల తలంపు ఉందా, అక్కడ వరకు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, ప్రపంచం ఉంది, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, దేవతలు ఉన్నారు, మీ ప్రార్థనలు ఉన్నాయి,
నీ పుణ్యాలు ఉన్నాయి, నీ పాపాలు ఉన్నాయి, నీ మంచిలు ఉన్నాయి, నీ చెడులు ఉన్నాయి. ఏది ఆ మూలతలంపు ఉంటే అది లేకపోతే ఏది లేదు, ఉన్నదంతా ఒకటే. అది ఆ మూలతలంపు ఎక్కడైతే నశించిందో అక్కడ నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు ఉన్నావన్న సంగతి నీకు అనుభవంలోకి వచ్చాక నీకు లోపం కనిపించటం వల్ల లాభం లేదు, కనిపించకపోవటం వల్ల నష్టం లేదు. దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం కనిపించకపోవటం వల్ల నీకు వచ్చిన నష్టం ఏమిటది. ఇంకేత నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది దేహం పోయిన తర్వాత కూడా. పైగా ఎలా ఉంటావు నువ్వు? ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము. జ్ఞాని కూడా గలాటాలను చూస్తానంటాడు. సమాజంలో గలాటాలు ఆడుకు చూస్తూ ఉంటాడు, కదా చూస్తూ ఉంటాడు. సముద్రంలో నీరు ఉంటుంది, కెరటాలు ఉంటాయి. ఒక కెరటం లభిస్తూ ఉంటుంది, పడతా ఉంటుంది, ఆ కెరటం వచ్చి ఈ కెరటాన్ని కొడతా ఉంటుంది, ఈ కెరటం వచ్చి ఆ కెరటాన్ని కొడతా ఉంటుంది. అది మీరే, ఇది మీరే. జ్ఞాని కూడా లోకాన్ని అలాగే చూస్తాడు. జ్ఞానికి లోకంలో ఉన్న బాడీస్ అన్ని తెర మీద ఉన్న బొమ్మలు లాంటివి. మనం సినిమా తెర మీద ఉన్న బొమ్మల్ని ఎలా చూస్తాము, లోకం మీద ఉన్న జీవకొట్టు కూడా జ్ఞానికి అలాగే కనిపిస్తుంది. అంటే జ్ఞానికి ఇదంతా బొమ్మలాటం. అది వేమన కూడా చెప్తాడు, చింత వద్దు, చింతన పెంచుకోండి. మీరు బెండ పెట్టుకుని కూర్చోవడం కాదు, చింత వదిలేయండి, చింతన పెంచుకోండి. మీరు చింత ఉంటే మీ చింతన పెరగదు, మీ వివేకం పెరగదు, ఆ డిస్క్రిమినేషన్ మీకు రాదు. భగవంతుడు అగోచరుడు కనపడ్డు, గోచరం కాడు అని అంటారు కదా మనకు చెప్పినవాడు. అహంకారికి అగోచరు, నిరహంకారికి గోచరు. మామూలుగా మన వాళ్ళు ఏమంటారంటే అగోచరుడండి, వాడు ఎక్కడ కనపడతాడు మనకు అంటారు. అగోచరుడే ఎవరికి? అహంకారికి అగోచరుడు, నిరహంకారికి, నిరభిమానికి గోచరుడు. కనిపిస్తూనే ఉంటాడు, స్పష్టంగా కనిపిస్తాడు. అలా వస్తువు లేకపోతే వశిష్ఠుడికి కనిపించడానికి ఉండేది, రామచంద్రమూర్తికి కనిపించడానికి ఉంది కాబట్టి అక్కడ కనిపిస్తాడు. అది దేవుడి కంటే మన ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు అనుకుంటున్నాం ఉన్నారు. అంటే పరమేశ్వరుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆప్యాయత ఉందో, అదే ప్రేమ ఆయన పట్ల మనకు ఉంటే కొన్ని క్షణాలు చాలు మనం ఐక్యం అవుతాం. ఆ ఈశ్వరుడి మీద మనకున్న ప్రేమ మనకి తగ్గినప్పుడు ఏదో ప్రలోభం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అత్తగారి మీద కోపం వచ్చిందనుకున్న కోడలకి కోపం వచ్చిన తర్వాత అప్పుడు లోపాలు వెతకడం ప్రారంభిస్తుంది. అత్తగారి మీద నూటికి నూరుపాయలు ప్రేమ ఉందనుకున్న కోడలకు అనుకోండి, ఆ లోపాలు ఉన్నా కనపడవు. ఈశ్వరుడి మీద సజీవమైన ప్రేమ, ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ తైర ధార, సజీవ ఆ లివింగ్ ఫెయిత్, ఆ సజీవమైన విశ్వాసం లేకపోవటం వల్ల, ఆ ప్రేమ లేకపోవటం వల్ల ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని సందేహం రావటం కారణం కూడా ఇక్కడ ప్రేమలో ఉన్న కొరత. పాపం మనలో ఈ రోగం ఉందని కృష్ణుడికి తెలుసు, పరమాత్మకు భగవంతుడికి తెలుసు. వాడు అంటాడు కృష్ణుడు అంటాడు గీతలో, లవ్ మీ ఆల్వేజ్ లవ్ మీ, ఇది ఒకటి సూత్రం, లవ్ మీ ఆల్వేజ్ లవ్, వర్క్ ఫర్ మీ, నా కోసం పనిచ్చు. అంటే నువ్వు ఎవరిని చూసినా కృష్ణార్పణం, అక్కడ కృష్ణునే చూస్తే లోపల ఉన్నవాడు నేనే, అంతర్యామిగా ఉన్నవాడు నేనే. పైన తోరు కాదు నువ్వు చూడవలసింది, చర్మదృష్టి ఉంది, ఆత్మదృష్టి లోపల జీవకోట్లో అంతర్యామిగా ఉన్నాడు నేనే, నువ్వు అక్కడ ప్రభువు నేనే. నన్నే చూస్తూ ఉండు, నన్నే నువ్వు చూస్తుంటే, నన్నే నువ్వు చూస్తుంటే నువ్వు కూడా నాలుగు ఉన్నావని నీకు అర్థమవుతుంది. అంటే లవ్ మీ ఆల్వేజ్ లవ్ మీ, వర్క్ ఫర్ మీ, నా కోసం పనిచేయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ స్వార్పణ బుద్ధితోడు పని చేయమని. అంటే కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళకి చాలా ఉపకారం చేసామని మేము, వాళ్ళు ఏమీ కృతజ్ఞత చూపించడం లేదు, ఏమి మంచి మాట కూడా అంటాం లేదు, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయటం లేదు, ఇలా అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఈ స్వార్పణ బుద్ధితోటి వాడు పని చేయలేదన్నారు. నువ్వు అలంకరించవలసింది లోపల ఈశ్వరుని అలంకరించి, ఏది చేసినా ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుని, లోపల ఉన్నాను నేను, ఈ లోపల ఉన్నాను. ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించు, ఈశ్వరుని ఆరాధించు. ఈశ్వరుని అందరి హృదయాల్లో ఉన్నాడు, పని చేస్తున్నాడు. నీ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. ఆ కంట్రోలర్ని విడిచిపెట్టకు, నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు. ఆడి నీ గోచరం కావటం లేదు, ఎవరన్నా ఉనకూడదు, ఉన్నాడు ఈశ్వరుడు, ఉన్నాడు అని కృష్ణుడు చెబుతున్నాడు. నిజంగా లేదనుకోండి, లేడు అని చెప్పి ఉండేవాడు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడని చెప్పు ఉరుక్కలేదు వాడిని శరణ లేదు. సరెండర్ టు హిమ్. అర్జునుడితో చెప్తాడు, సర్వభావైన భారత,
మమ్మల్ని ఏదైనా పనికి దిగినప్పుడు, ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని సరైనదిగా పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ పని పూర్తి చేయడానికి ఎవరి దగ్గరికి వెళితే ఆ పని అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలాగే సర్వభావేన భారత, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తావు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి వాడిని శరణ వేయటం నేర్చుకో. ఎవరు నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడిని శరణ వేడుకో. వాడిని శరణ వేడుకుంటే అప్పుడు అయ్యా నీకు ప్రసాదం కలిగేది ఆ శాశ్వత శాంతి, అన్బ్రోకెన్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అప్పుడు కదా నీకు దొరికింది. ఆ ఈశ్వరుడు పాదాలని శరణాగతి వేడు. ఈశ్వరుడు ఉన్నాడు, దాన్ని లేడనుకోండి లేడని చెప్పి కూడా ఉన్నారు కాబట్టి వాడిని శరణాగతి పొందు. ఎలా శరణాగతి పొందుతామంటే ఒక రకంగా కాదు, సర్వభావేనా. నీకు ఎన్ని రకాలుగా వాడిని శరణ వేడుకోవడానికి అవకాశాలు ఉన్నా అన్ని ప్రక్రియలు ఉపయోగించి మొత్తం మీద శరణ వేడుకోవడానికి ప్రయత్నం వచ్చి అంతే చేయకుండా ఇప్పుడు నా కృష్ణుడు నువ్వు చాలా కష్టాలు పడ్డావు ఇంకా కష్టాలు కోరుకుంటానంటే నీ కష్టం ఒక కష్టమా, ఈ కష్టం ద్వారా నువ్వు స్మరణలోకి రావాలి కానీ ఈ కష్టం కొన్ని ఉండని అంటుంది కొంచెం అనుభవం. లోకం నువ్వు కష్టాలు చాలా పడ్డా ఇంకా కష్టం కోరుకుంటానంటే ఈ కష్టం ఒక కష్టమా నీ స్మరణ ఉన్నప్పుడు. నీ స్మరణ నాకు ముఖ్యం కాదు, ఈ కష్టం ముఖ్యం కాదు, నీ కష్టం నీ స్మరణ నాకు తీసుకొస్తున్నానుకు అంతకంటే ఏం కావాలి బాధ్యం అంటుంది కొంచెం. ఆయన స్మరణ ఏది? ఆ ఈశ్వర స్మరణ, ఆ ఈశ్వర చింతన ఐశ్వర్యాన్ని పెంచుతున్నది, సంపదని పెంచుతుంది. అది అది భౌతికం అవ్వచ్చు, ఆధ్యాత్మికం అవ్వచ్చు. వారి మీరు ఈ రోజున గురుపవరం, రోజున మీరు చేసిన పూజలని బంగారు బాటలు. జ్ఞానం గురించి, వైరాగ్యం గురించి విడదీసి చెప్పారు, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఒక చోట స్వామి రమణస్వామి ఆచార్యుడు, రమణాచార్యుడు వచ్చాడు. ఈ ఏది జ్ఞానం, ఏది వైరాగ్యం అని రెండు ఒకటే, కానీ మనకు అర్థం అవటం కోసం విడదీసి చెప్పారు, అనాలిసిస్ చేశారు. కానీ ఏదిగా ఉన్నావో అందులో నిష్టగా ఉండటం జ్ఞానం, నువ్వు కాని దాని మీద నీ మనసు వాళ్ళకుండా ఉండటం వైరాగ్యం. ఆ విడదీసిన విడదీయటం చూడండి, ఆ విడదీయ సూక్ష్మ బుద్ధి, సటిల్ ఇంటలెక్ట్, అందులో ఉన్న బుద్ధి సూక్ష్మత మీరు గ్రహించండి, ఆనందిస్తారని చెప్తున్నాను. మన ఆత్మానందం వదిలేద్దాం, మాటల ఆనందం చూద్దాం. పిఎస్ఎన్ రాజు గారు చెప్పినట్టు ఆ చల్లటి మాటల్లో ఆనందం చూద్దాం. పూర్వం చల్లటి హృదయం నుంచి చల్లటి మాటలు వస్తాయి, ఆ చల్లటి మాటల్లో ఆనందం చూద్దాం. వాడు వైరాగ్యం అంటే ఏమీ లేదు, నువ్వు కాని దాని మీద నీ మనసు వాళ్ళకుండా ఉంటుంది వైరాగ్యం. నువ్వు ఏదైతే అవునో అక్కడ ఇష్టగా ఉండగలిగితే అది జ్ఞానం, అది జ్ఞానం, ఇది వైరాగ్యం. రెండు ఒకటే, చూడటానికి మటుకు వేరేగా కనిపిస్తాయి. పార్వతీ పరమేశ్వరులు మనకి వేరుగా కనిపిస్తారు, కానీ పార్వతికి నమస్కారం పెడితే పరమేశ్వరుడు కలుగుతుంది, పరమేశ్వరుడికి నమస్కారం పెడితే పార్వతి కలుగుతుంది. కానీ మనకు చూడటానికి ఇద్దరు వేరుగా కనిపిస్తారు, వాళ్ళిద్దరం మూలంలో ఒకటే. కృష్ణుడు చెప్పాడు అవి నగ్న సత్యాలు, భగవద్గీతలో చెప్పిన నగ్న సత్యాలు. అవి మనం ఇంతే బాగుపడతాం, మనకు అనుభవంలోకి వచ్చాయి కానీ నేను అమ్మ అంటే కోటి జన్మలు పట్టాలి, కోటి జన్మలు పడుతుంది. కోటి జన్మలు చదవడం కూడా తరిస్తాం లేదు మనం చెప్పలేదు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మన టీచర్ సరిగ్గా చెప్పి టీచర్ మనం ఉన్నప్పుడు మనం పెద్ద కష్టపడి చదువుకో అక్కర్లేదు, వాడు చెప్పింది వింటే సరిపోతుంది. ఆ టీచర్ లేనప్పుడు ఎలాగైనా మనం కష్టపడి చదువుకోవాలి. మనకి టీచర్ దగ్గర ఉన్నప్పుడు ఒక నాలుగు రోజుల్లో వాడు చెప్తే వింటే సరిపోతుంది. వాడి అదే ఆ నాలుగు రోజులు అనేది మనం కష్టపడి చదువుకోవాలంటే ఆరు నెలలు పడుతుంది. అది టీచర్ని ఉపయోగించుకోవాలి సమీపంలో ఉన్నప్పుడు. మనస్సు చెల్లిస్తుంది కానీ లోపల వస్తువు చెల్లించదు, లోపల సద్వస్తువు చెల్లించదు. వెళ్ళేది వచ్చేది మనస్సు, వెళ్ళేది వచ్చేది జీవుడు. లోపల ఒక సద్వస్తువు ఉంది, అది అంతటా ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని అవస్థల్లోనూ ఉంది. దానికి పోకలేదు, రాకలేదు. అది హృదయంలో ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది. అయితే నువ్వు నోచూపు నేర్చుకో. అది స్వామీజీ అంటారు. స్వామీజీ ఏమంటారంటే ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడున్నా నీ కళ్ళు చెప్పకపోతే సూర్యుడు కనపడ్డు ఉన్నాడు, కనీసం నీ ముఖమైన అంటే చెప్పాలి. అదేవిధంగా హృదయంలో దేవుడు ఉన్నాడు. మంచి చోట లోచూపు నేర్చుకుంటే చోట నీకు వ్యక్తం అవుతుంది. అంతేకాని అక్కడ సూర్యుడిని కనిపెట్టాలక్కర్లేదు, ఇక్కడ దేవుణ్ణి కనిపెట్టక్కర్లేదు. నువ్వు లోచూపు నేర్చుకో, కనీసం సూర్యుని చూడాలన్నా మొహండి చెప్పాలి కదా. అదేవిధంగా లోచూపు నేర్చుకోను, ఒక్కడు ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు, మంచి నీకు ఆ లోచూపు నేర్చుకుంటే ఆ ఎన్నట్ లైఫ్ ఉండదు కొంతమందికి. అసలు దూరదర్శనం ఎక్కడ వచ్చిందంటే కొంతమందికి ఎన్నట్ లైఫ్ అనేది ఉండనే ఉండదు. అసలు ఆ మానసిక సౌందర్యం ఎలా ఉంటుందో, ఆ మనస్సులో ఉన్న డ్యూటీస్ ఎలా ఉంటాయో కొంతమందికి తెలియదు. అంటే కొంతమందికి స్థూల బుద్ధి ఉంటుంది కానీ సూక్ష్మ బుద్ధి ఉండదు. స్థూల బుద్ధి ఉన్న వాడికి ఆత్మార్థం కలగదు. ఈనాటికైనా ముందు నాటికైనా సూక్ష్మ బుద్ధి, సూక్ష్మార్థి సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి పరమ పవిత్రుడికి లోపలన వస్తువు గోచరిస్తుంది. స్థూల బుద్ధి ఉన్న వాడికి లోచూపు కలగదు, సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి లోచూపు కలగచ్చింది. దేశం రాజుగారు హింసించారు మనకు కొన్నాడు. నిజంగా చాలా బాగుంది. ఇది చంద్రుడి దగ్గర నుంచి చల్లదనం వస్తుంది, గురువు దగ్గర నుంచి కూడా అటువంటి చల్లదనం రావాలి. అరే గురువు మనస్సులోనే చల్లదనం లేనప్పుడు ఇంకా శిష్యుడికి చల్లదనమే ఉంటుంది. అంటే గురువు మనస్సులో చల్లదనం ఉంటే, చల్లటి హృదయం ఉంటే, చల్లటి సంస్కారం ఉంటే ఆ చల్లటి హృదయంలోంచి చల్లటి మాట వస్తుంది. ఆ చల్లటి మాట భక్తులకు ఉపయోగపడుతుంది. ఆ ప్రభావం, ఆ మాట యొక్క ప్రభావం మొత్తం భక్త కోటి మీద, అందరి మీద ఉంటుంది. ఓం నమో నారాయణాయ. చాలా దూర ప్రాంతాల నుంచి మీరు ప్రయాణాలు చేసి ఎంత శారీరకంగా శ్రమకు గురయ్యి ప్రయాణం చేసి కేవలం గురుభక్తి మీద ఎంత దూరం మీరందరూ వచ్చారు, అది మీరు వచ్చి శ్రద్ధగా విషయాలు శ్రవణం చేశారు. మీరు శ్రవణం చేసిన విషయాలు ఇంటికెళ్ళి మనం చేసుకుంటే మీకు గుర్రణం తీరిపోతుంది. మీరు ఇప్పుడు ఏ విషయాలైతే శ్రవణం చేశారో ఇంటికెళ్ళి మననం చేసుకుంటే ఇంకో గురు రుణం మీకు ఉండదు. అయితే మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఈ విషయాలు మననం చేసుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ, నారాయణాయ. ఆ వైష్ణవుల మాటలు నాకు గుర్తు వస్తున్నాయి. దేవుడికి చాలా పేర్లు ఉన్నాయండి. అసలు పేరు అటండి, శిశుల పేరు నారాయణుడు. వచ్చి ఓం నమో నారాయణాయ, ఓ